ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడి కథానిక పప్పుధాన్యాలలో రారాజైన కంది.
ఏమయ్యా ఇంతకీ ఇంత పొద్దున్నే ఏడికి పోతున్నావు?
ఏడికి లేదు గా, బజార్ దాకా పోయేద్దామని బయలుదేరినా.
ఎందుకయ్యా, ఏం పని ఏంది?
అదేం లేదు, ఈసారి యాసంగికి ఏ పంట వేయాలో అర్థం కావట్లే, జరా దాని గురించి వల్లైనా అడిగి తెలుసుకుందామని బయలుదేరిన.
అవునయ్యా, నాకు అసలు గా విషయం మీద ఆలోచనే లేదు.
సరేలే, నేను జన దాని గురించి పోయి వస్తా.
సరే అయ్యా, భోజనం వేళకల్లా రావయ్యా.
ఏం భీమన్నా, ఏంది సంగతులు, పొద్దున్నే మాంచి హుషారు మీద ఉన్నావు.
ఏం లేదు గా, విత్తనాల కొట్టు దాకా పోయేద్దామని బయలుదేరిన.
అవును భీమన్నా, విత్తనాలంటే నాకు గుర్తుకు వచ్చింది. అసలు ఇంతకీ ఏ పంట వేద్దాం అనుకుంటున్నావు, ఏంది ఈ యాసంగికి?
అది కంది పంట వేద్దాం అనుకుంటున్నా రాంబాబు.
మరి కంది పంట సాగు పూర్తి వివరాలు తెలుసా భీమన్నా నీకు? గా వివరాలు జర తెలిస్తే నాకు కూడా చెప్పరాదే.
ఓ దాందేముందన్న, నాకు తెలిసిన వివరాలన్నీ చెప్తా. ఇంకా వివరాలు కావాలంటే మన ఏవో గారి దగ్గర పోయి తెలుసుకుందాం. ఒక రోజు వీలు చూసుకొని ఇద్దరం పోయి కలిసి వద్దాం.
సరే అన్నా, గట్లనే మరి నేను పోయి వస్తా.
పోయిన పని ఏమైందయ్యా?
ఆ విషయానికే వస్తున్నా. మన పొలం పక్క భీమన్న ఉన్నాడుగా, అతను కంది పంట వేస్తున్నాడు. నేను కూడా ఆలోచించా, మనం కూడా కంది పంట వేస్తే మంచిదనిపించింది. ఏదైనా సాగు వివరాలు కావాలంటే అడిగి తెలుసుకోవచ్చు కదా.
అవునా, మంచిదయ్యా. అలా అయితే ఏమన్నా సాయం కావాలన్నా చేసుకోవచ్చు.
రేపు ఒకసారి గుర్తు చెయ్యి, భీమన్న మన ఏవో గారి దగ్గరికి పోయేద్దాం అన్నాడు.
ఎందుకయ్యా?
మనం కంది వేద్దాం అనుకుంటున్నాం కదా, దాని గురించి పూర్తి వివరాలు మన ఏవో గారిని అడిగి తెలుసుకుందామని.
అవునా, ఇంతకీ మరి గా ఆఫీస్ ఎక్కడో ఏందో గా వివరాలు తెలుసా?
ఆ వివరాలన్నీ గా అన్న భీమన్నకు తెలుసు.
ఏం భీమన్నా, బాగున్నావా? ఏంది సంగతులు?
బాగున్నావదినా, అన్నయ్య లేడా?
ఉన్నాడు ఉన్నాడు. ఏవో ఆఫీస్ కి పోదాం అనుకున్నారంటగా నిన్న చెప్పిండు.
అవును వదిన, పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామని.
పిలుస్తా ఉండు. ఏమయ్యా, భీమన్న వచ్చిండు నీకోసం, తొందరగా రా.
వస్తున్నా. ఏం భీమన్న, బయలుదేరదామా? మళ్ళీ ఆలస్యం అయిద్ది.
సరే అన్నా, పోయొద్దాం. సారు నమస్తే, నా పేరు భీమన్న, ఇతని పేరు రాంబాబు. మేమిద్దరం అశ్వరావుపేట గ్రామం చెందిన రైతులం.
నమస్తే, కూర్చోండి, నేను మీకేం సహాయం చేయగలను?
మేము ఈ రబీకి కంది పంట సాగు చేద్దాం అనుకుంటున్నాం సారు, మాకు కొంచెం ఆ పంట సాగు వివరాలు చెప్తారా?
తప్పకుండా భీమన్న. ముందుగా మనం కంది పంటకు అనువైన ప్రాంతాల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో గోదావరి నది వరద తాకిడికి గురి అయ్యే వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు రబీ కందికి సాగుకి అనుకూలం. అంతేకాకుండా శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ మరియు నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో కూడా కందిని ఆరుతడి పంటగా పండించవచ్చు. అంతేకాకుండా నీటి వసతి ఉన్న ఏ ప్రాంతంలోనైనా కంది పంటను సాగు చేసుకోవచ్చు.
మరి ఏ సమయంలో విత్తుకుంటే మనం ఎక్కువ దిగుబడి సాధించవచ్చు సారు?
ప్రాంతాన్ని బట్టి విత్తే సమయంలో స్వల్ప మార్పులు ఉంటాయి. సాధారణంగా రబీలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో సెప్టెంబర్లోను, కృష్ణా గోదావరి దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లోనూ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లోనూ విత్తుకోవచ్చు.
సారు, మరి కంది పంట వేసుకోవడానికి ఏ నేలలు అనువుగా ఉంటాయి?
ఎక్కువగా కంది పంటను నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలల్లో మరియు మురుగునీరు పోయే వసతి గల నల్లరేగడి నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు. కంది పంట వేసుకోవడానికి చౌడు నేలలు, నీటి ముంపునకు గురి అయ్యే నేలలు పనికిరావు. అంతేకాకుండా భూమిని 2 సార్లు నాగలితో దున్ని మెత్తగా తయారు చేసుకోవాలి.
మరి కంది పంటలో విత్తన శుద్ధి ఏమన్నా చేయాలా సారు?
కంది పంటను విత్తే ముందు విత్తన శుద్ధి చేయడం ద్వారా మనం లబ్ధి పొందవచ్చు.
సారు, మరి ఆ పద్ధతిని ఎలా పాటించాలో జర చెప్పండి సారు.
విత్తన శుద్ధి పద్ధతిలో ముందుగా 1 ఎకరానికి సరిపడా విత్తనంను 200 నుండి 400 గ్రాముల రైజోబియంతో కలిపి విత్తుకోవడం ద్వారా మనం అధిక దిగుబడిని పొందవచ్చు. అంతేకాకుండా ఎండు తెగులు ఎక్కువగా ఉధృతి ఉన్న ప్రాంతంలో ట్రైకోడర్మా విరిడిని వాడటం ద్వారా మనం అరికట్టవచ్చు.
మరి కందిని విత్తుకునే పద్ధతి గురించి కొంచెం చెప్పండి సారు.
కందిని రెండు రకాలుగా విత్తుకోవచ్చు. మొదటిది నాగలి వెంబడి గాని, రెండవది సాళ్లలో గొర్రుతో విత్తుకోవాలి.
సారు, మరి విత్తుకునేటప్పుడు ఎంత దూరం పాటించాలి?
విత్తుకునే దూరం నేలని బట్టి కాలాన్ని బట్టి కూడా మారుతుంది. సాధారణంగా ఖరీఫ్ లో నల్లరేగడి నేలల్లో మొక్కకి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు లేదా వరుసకి వరుసకి మధ్య 150 సెంటీమీటర్లు పాటించాలి. అదే ఎర్ర నేలల్లో అయితే మొక్కకి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య 90 సెంటీమీటర్లు పాటించాలి. అదే రబీ సాగులో వర్షాధారంగా వేసినప్పుడు మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు వరుసకి వరుసకి మధ్య 45 సెంటీమీటర్ల నుండి 60 సెంటీమీటర్ల వరకు దూరాన్ని పాటించాలి.
మరి ఎక్కువగా ఏ రకాలను వేసుకోవడం వలన ఎక్కువ దిగుబడి సాధించవచ్చు?
విత్తనాల రకాలను ఎంచుకునేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా కంది పంటలో LRG 30, LRG 38, LRG 41, MRG 66, ఆశ, దుర్గా మొదలగు రకాలు సాగులో ఉన్నాయి. సాధారణంగా మన రాష్ట్రంలో ఎక్కువగా కంది పంట మీద లాంఫామ్, గుంటూరు, మదిర RERS, వరంగల్ RERS, పాలెం RERS లో ఎక్కువగా పరిశోధన జరుగుతుంది.
సారు, మరి ఈ రకాల గురించి, వాటి పంట కాలం, దిగుబడి గురించి కాస్త చెప్తారా సారు?
తప్పకుండా భీమన్న. మొదటగా మనం LRG 38 యొక్క రకం గురించి తెలుసుకుందాం. ఇది ఖరీఫ్ లో దీని యొక్క పంట కాలం 170 నుండి 181 రోజుల వరకు ఉంటుంది. అదే రబీలో అయితే 120 నుండి 130 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. ఈ రకం యొక్క దిగుబడి 8 నుండి 10 క్వింటాల వరకు ఉంటుంది.
మరి ఈ రకం మొక్క గుణగణాలేంటో చెప్పండి సారు.
ఈ మొక్క గుబురుగా పెరిగి కాపు మీద ప్రక్కలకు వాలిపోకుండా ఉంటుంది. పువ్వులు పసుపుపచ్చగా ఉంటాయి. గింజలు మధ్యస్థలావుగా గోధుమ రంగులో ఉంటాయి. మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైన రకం. రబీకి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎండు వెర్రి తెగులను తట్టుకోలేదు.
మరి సారు, ఇందాక చెప్పినట్టుగా LRG 41, Warangal 27 రకాల గురించి జర చెప్తారా సారు?
ఖరీఫ్ లో అయితే LRG 41 రకం యొక్క పంట కాలం 180 రోజులు ఉంటుంది. అదే రబీలో అయితే 120 నుండి 130 రోజుల వరకు ఉంటుంది. ఈ రకం యొక్క దిగుబడి 8 నుండి 10 క్వింటాల వరకు ఉంటుంది. ఈ రకం యొక్క గుణగుణాల వరకు వచ్చేసరికి పైరు ఒకేసారి పూతకు రావటం వలన కొమ్మలు వంగుతాయి. శనగపచ్చ పురుగును బాగా తట్టుకుంటుంది. ఈ రకం నల్లరేగడి భూములకు అనుకూలం. ఈ రకాన్ని నీటి వసతి కలిగిన తేలికపాటి భూముల్లో కూడా పండించవచ్చు. తరువాత WRG 27 రకానికి వచ్చేసరికి ఈ రకం యొక్క పంట కాలం ఖరీఫ్ లో అయితే 180 రోజులు ఉంటుంది. అదే రబీలో అయితే 120 నుండి 130 రోజుల వరకు ఉంటుంది. దీని యొక్క దిగుబడి 7 నుండి 8 క్వింటాల వరకు ఉంటుంది. ఈ రకం యొక్క మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి. పువ్వులు ఎరుపుగా ఉంటాయి. కాయలు ఆకుపచ్చగా ముదురు గోధుమ రంగు చారలు కలిగి ఉంటాయి. గింజలు వచ్చేసరికి గోధుమ వర్ణంలో ఉంటాయి.
సారు, మరి కంది పంటలో ఎరువులు ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉందా సారు?
ఎరువుల యాజమాన్యం దిగుబడి మీద అధిక ప్రభావం చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఎరువులను వాడాలి. ముందుగా చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు వేయాలి. అదే ఖరీఫ్ లో అయితే 8 కేజీల నత్రజని వేయాలి. ఇప్పుడు మనం వేసేది రబీ కాబట్టి 16 కేజీల నత్రజని వేయాలి. రెండు కాలాల్లోనూ 20 కేజీల భాస్వరం వేసుకోవాలి. ఇంకా మనం కంది పంటలో అంతర పంటలను వేస్తాం. కాబట్టి అంతర పంట వేసినప్పుడు ఎరువుల మోతాదు కూడా మారుతుంది. అప్పుడు మనం అంతర పంటకు తగ్గట్టుగా ఎరువులను వేసుకోవాలి.
మరి కంది పంట సాగుకు నీరు ఎక్కువగా అవసరమా సారు?
సాధారణంగా ఈశాన్య ఋతుపవనాలు ప్రభావం లేని ప్రాంతాల్లో రబీ కందికి 2 తేలికపాటి తడులు ఇవ్వాలి. ఈ తడులలో ఒకటి మొగ్గ రాబోయే ముందు, రెండవది కాయదశలో ఇవ్వాలి. దీని ద్వారా మనం మంచి దిగుబడులను పొందవచ్చు.
సారు, మా ఊళ్ళో కూలీలు అసలు దొరకరు. ఒకవేళ దొరికినా ఎక్కువ డబ్బులు అడుగుతారు. కాబట్టి మనుషులతో కలుపు తీయాలంటే కష్టం సారు. కలుపు నివారణకు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సారు.
నువ్వు చెప్పింది నిజం. ఇప్పుడు ఎక్కువ మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి కలుపును ఎక్కువగా మందుల ద్వారా నివారించవచ్చు. కలుపు నివారణకు పెండిమిథాలిన్ స్టాంప్ గా పిలువబడే మందును 1 నుండి 1.5 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరాకు వాడుకోవాలి. అంతేకాకుండా అలాక్లోర్ లాసోగా పిలువబడే దీన్ని 1 ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ మందును కలుపుకొని వాడుకోవాలి.
అంతర కృషి అన్నారు కదా, అది ఎప్పుడు ఎలా చేయాలి సారు?
అంతర కృషి చేయడం వలన మనం రసాయనిక మందులు వాడకం తగ్గించవచ్చు. సాధారణంగా అంతర కృషిని 30-60 రోజులకు ఒకసారి చేసుకోవాలి. ఈ అంతర కృషిని గుంటకతో గాని గొర్రుతో గాని చేసుకోవాలి. వర్షాలు ఎక్కువగా ఉన్న సమయాన రసాయనిక మందులు వాడటం కుదరదు. కాబట్టి అంతర కృషి చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కలుపును నివారించడమే గాక సాగు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు.
ఇందాక కందిలో అంతర పంటల గురించి చెప్పారు కదా సారు, మరి అంతర పంటగా ఏ పంటలను వేసుకోవాలి సారు?
మంచి ప్రశ్న అడిగావు. కందిలో మనం తక్కువ కాల పరిమితి కలిగిన మినుము, పెసర, తృణధాన్యాలు, వేరుశెనగలను అంతర పంటలుగా వేసుకోవచ్చు.
మరి అంతర పంటలుగా వేసినప్పుడు వాటి విత్తన మోతాదు గురించి, అంటే పంటను ఏ నిష్పత్తిలో వేయాలో జర చెప్తారా సారు?
కంది జొన్న వేసుకున్నప్పుడు 1:2 నిష్పత్తిలో వేస్తారు. అంతేకాకుండా కంది మొక్కజొన్న, కంది సజ్జ కూడా వేసుకున్నప్పుడు కూడా 1:2 నిష్పత్తిలోనే వేస్తారు. అలా కాకుండా కంది పెసర లేదా కంది మినుము లేదా కంది సోయా చిక్కుడు, కంది వేరుశెనగ వేసుకున్నప్పుడు 1:7 నిష్పత్తిలో వేస్తారు. విత్తన మోతాదు దగ్గరకు వచ్చేసరికి కంది మొక్కజొన్నను 1:7 నిష్పత్తిలో వేసినప్పుడు కంది 1.5 kg విత్తనం పడుతుంది. మొక్కజొన్న అయితే 4.2 నుండి 4.5 kg పడుతుంది. అదే కంది మొక్కజొన్నను 1:2 నిష్పత్తిలో వేస్తే కంది 2 నుంచి 3 kg విత్తనం, మొక్కజొన్న అయితే 6 kg విత్తనం పడుతుంది.
ఇప్పటి వరకు చెప్పింది బాగానే ఉంది, గాని ఈ కంది పంట నాశించే పురుగుల గురించి చెప్పండి సారు.
నువ్వు చాలా మంచిదైన ప్రశ్ననే అడిగినావు. ఈ పురుగుల సమస్య మన ఊర్లో చాలానే ఉంది. ఈ కంది పంటలో మనకు తరచుగా ఆకు చుట్టు పురుగు అలాగే కాయతొలుచు పురుగు కనిపిస్తుంటాయి.
మరి ఈ కీటకాలకు ఎలాంటి ఇరుగుడు లేదా సారు?
తప్పకుండా ఉంటుంది రాంబాబు. ప్రతి సమస్యకు ఏదో ఒక విరుగుడు ఉండాలి కదా. మొదటిగా ఆకు చుట్టు పురుగు ఏం చేస్తుందంటే ఆకులను, పూతను చుట్టుకుని లోపల నుండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 1.6 ml మోనోక్రోటోఫస్ లేదా 2 ml క్వినాల్ఫస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరి ఈ కాయతొలుచు పురుగుకు ఇరుగుడేం లేదా సారు?
కాయతొలుచు పురుగును నివారించాలంటే సమగ్ర సస్య రక్షణ చర్యలు తప్పక పాటించాలి. ఇది ఏం చేస్తుందంటే పూత పిందే దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరొక కాయకు ఆశిస్తుంది.
ఇదంతా బానే చెప్పారు, గాని ఈ సమగ్ర సస్య రక్షణ చర్యలంటే ఏందయ్యా?
మొదటిగా వేసవిలో లోతు దుక్కి చేసినట్లయితే పురుగులు గుడ్లు బయటపడి పక్షులకు ఆహారమైతాయి. పురుగుల దశలో పురుగులు గమనించిన వెంటనే 5% వేప గింజల కషాయాన్ని లేదా వేప సంబంధమైన మందును పిచికారీ చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణారహితంగా వాడరాదు. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేదా చెట్టును బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. పైరు విత్తిన 90 నుండి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేరకు కత్తిరించాలి. ఈ చర్యలు అన్ని కలిపి సమగ్ర సస్య రక్షణ చర్యలు అంటారు.
మరి పంట మార్పిడి ఏమన్నా చేయాలా సారు?
చూడు రాంబాబు, పంట మార్పిడి అనేది చాలా మంచి పద్ధతి. ఈ పద్ధతి పాటించడం ద్వారా పురుగుల యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. ఖరీఫ్ లో అయితే అంతర పంటగా 7 సార్లు, రబీలో అయితే 3 సార్ల పెసర మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయవచ్చు. అలాగే పొలం చుట్టూ 4 సార్లు జొన్న రక్షణ పైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ఐసీపీఎల్ 332, LRG 30 రకాలను లేక పురుగు అరించినప్పటికీ తిరిగి పూతకు రాగల LRG 30, LRG 32 కంది రకాలను సాగు చేయాలి.
ఈ పురుగులు మరియు వాటి యాజమాన్యం గురించి బాగానే చెప్పారు, గాని తెగుళ్లు మరియు వాటి యాజమాన్యం గురించి జర చెప్పండి సారు.
ఎండు తెగులు, వెర్రి తెగులు, ఫైటాప్తెరా ఎండు తెగులు ఎక్కువగా కంది పంటను ఆశిస్తాయి.
మరి ఈ ఎండు తెగులు అంటే ఏంది సారు?
ఎండు తెగులు చూస్తే తెగులు సోకిన మొక్కలు పూర్తిగా గాని, మొక్కలో కొంత భాగం గాని ఎండిపోతాయి. ఎండిన మొక్కలు పీకి కాండం మొదలు భాగం పరిశీలిస్తే గోధుమ రంగు నిలువచారలు ఉంటాయి.
మరి ఈ తెగులు నివారణ ఏం లేదా సారు?
ఎందుకు ఉండదు భీమన్న, తప్పకుండా ఉంటుంది. ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. అలాగే ICPL 8719 మరియు ICPL 8863 అనే కంది రకాలను ఈ తెగులను తట్టుకుంటాయి.
అలాగే ఈ మనుషులకు ఎర్రి గురించి తెలుసు, గాని ఈ వెర్రి తెగులు అంటే ఏంది సారు?
ఈ వెర్రి తెగులు వైరస్ వలన వస్తుంది. ఇది కలిగిన మొక్కలను గమనించినట్లయితే ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులతో పూత పూయదు. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాపిస్తుంది.
ఈ తెగులు నివారణ గురించి జర చెప్పండి సారు.
ఈ తెగులను నివారించాలంటే ముందుగా దాన్ని వ్యాపించడానికి గల కారణమైన నల్లులను నివారించాలి. వాటి నివారణకు 1 లీటర్ నీటికి 3 గ్రాముల గంధపు పొడి లేదా 5 ml కెల్తేన్ను కలిపి వారానికి 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ తెగులను తట్టుకోగల ICPL 8719, ICPL 8506, BSMR 853, BNMR 736 రకాలను సాగు చేయడం ద్వారా ఈ తెగులను నివారించవచ్చు.
ఇదంతా బానే ఉంది, గాని సారు పంట చేతికి వచ్చిన తర్వాత కూడా దిగుబడి బాగానే ఉన్నా సరైన ధర లేక వీటిని నిల్వ చేయలేక నష్టపోతున్నాం సారు. వీటిని నిల్వ చేయడం ఎలా సారు?
ఎక్కువ మంది రైతులు ధర లేకున్నా నిల్వ చేయలేక తొందరగా అమ్మటం ద్వారా లాభాలు పొందలేకపోతున్నారు. కాబట్టి నిల్వ చేయాలంటే అన్ని కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోయాలి. ఎందుకనగా పూత 2 నెలల వరకు పూస్తూనే ఉంటుంది. ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చేయాలి. దాని తర్వాత కందులను బూడిదతో కలిపి గాని లేదా వేపాకులను కలిపి గాని నిల్వ చేస్తారు. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టాలి. ఇలా చేసినచో కంది మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
ధన్యవాదాలు సారు, మీరు చెప్పిన విధానాలు పాటించి మంచి లాభాలు పొందుతాం.
తప్పకుండా, మీరు కోరుకున్నట్టుగానే కంది పంట సాగు చేయడం ద్వారా అధిక లాభాలను పొందాలని ఆశిస్తున్నాను. ఈ కథానికలోని పాత్రలు పాత్రదారులు రాజమ్మగా మౌనిక, భీమన్నగా విజయ్, రాంబాబుగా రజనీకాంత్, వ్యవసాయ శాఖ అధికారిగా జగదీష్.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
కల్తీని కనుగొనుట. అసలు కల్తీ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యానికి హానికరమైన పదార్థాన్ని ఆహార పదార్థంతో కలపటము లేక ఆహార పదార్థంలో అంతర్భాగమైన ఒక ముఖ్యమైన పదార్థాన్ని తీసివేయటం అనే ప్రక్రియను కల్తీ అని అంటారు. ఆహార పదార్థంలో జరుగు కల్తీ పాలు, డిటర్జెంట్ పౌడర్, పిండి పదార్థాలు, అపరిశుభ్రమైన నీరు, టీ పొడి, రంగు వేసిన వాడిన టీ పొడి, రంపపు పొట్టు, కారపొడి, ఇటుక పొడి, రంపపు పొట్టు, పసుపు పొడి, బియ్యపు పిండి, మెటానిల్ ఎల్లో, రంపపు పొట్టు, నెయ్యి లేదా వెన్న, వనస్పతి, రవ్వ, ఇనుపరంజము, పంచదార, డిటర్జెంట్ పౌడరు, వంట నూనె, ఆర్జిమోన్ నూనె, కందిపప్పు, కేసరి పప్పు, మిరియాలు, బొప్పాయి గింజలు, ఆవాలు, ఆర్జిమోన్ గింజలు, కొబ్బరి నూనె, మినరల్ ఆయిల్, ఇంగువ పొడి, చాక్ పొడి, ఇసుక, ధూళి, గోధుమ పిండి, గంగపొడి. కిట్ ద్వారా ఆహార పదార్థాల కల్తీని కనుగొనే పద్ధతులు. అసలు కల్తీ కిట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార పదార్థాలలో కలిపే పదార్థం కనుగొనుటకు ఉపయోగించే సామగ్రిని కల్తీ కిట్ అంటారు. కల్తీ కిట్ లోని వస్తువులు: సూచనల పత్రము, గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, అయోడిన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, డై ఇథైల్ ఈథర్, పర్ఫ్యూరల్, నైట్రిక్ ఆమ్లము, గాజు కడ్డి, కొలిచే పాత్ర, డ్రాపర్, పరీక్ష నాళికలు, అయస్కాంతం, భూతద్దం. టీ పొడిలో జరుగు కల్తీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టీ పొడిలో సాధారణంగా ఇనుపరంజును కలుపుతారు. దీన్ని పరీక్షించటానికి టీ పొడి నమూనాను తెల్ల కాగితంలోనికి తీసుకోవాలి. టీ పొడి కాగితంపై పలచగా పరుచుకోవాలి. అయస్కాంతమును టీ పొడి దగ్గరగా అటు ఇటు తిప్పాలి. టీ పొడిలో ఇనుపరంజము కలిసి ఉంటే అయస్కాంతమును అతుక్కొని ఉంటుంది. ఇనుపరంజం లేకుంటే ఆ టీ పొడిలో కల్తీ లేనట్టే. కారంలో జరుగు కల్తీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కారంలో సాధారణంగా ఇటుక పొడి, రంపపు పొట్టు కల్తీ చేస్తారు. వీటిని పరీక్షించడానికి బీకర్లోకి కారం నమూనాను తీసుకోవాలి. బీకర్లో నీటిని కలపాలి. కారం నీటిలో మునిగిపోతుంది. ఒకవేళ రంపపు పొట్టు కలిసి ఉంటే నీటిపైకి తేలుతుంది. ఇటుక పొడి కలిపి ఉంటే బీకర్ అడుగు భాగంకు చేరుతుంది. నెయ్యి లేదా వెన్నలో జరిగే కల్తీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యిని వనస్పతితో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి నమూనా నుండి కరిగిన నెయ్యి పరీక్ష నాళికలో తీసుకోవాలి. 5 మిల్లీలీటర్ల గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్రావకంను పరీక్ష నాళికలో వేయాలి. తరువాత 8 నుండి 10 చుక్కల పర్ఫ్యూరల్ ద్రావకంను కలపాలి. పరీక్ష నాళికను బాగా కదపాలి. ద్రావకపు పొరలో గులాబీ లేక ఎరుపు రంగు ఏర్పడితే అది వనస్పతితో కల్తీ అయినట్లు, రంగు లేకపోతే కల్తీ జరిగినట్లు. 5 మిల్లీలీటర్ల నీళ్లు కలిపిన తర్వాత కూడా ఆ రంగు అలాగే ఉంటుంది. పంచదారలో జరిగే కల్తీ గురించి తెలుసుకుందాం. పంచదారను సాధారణంగా బట్టల సోడాతో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి నమూనా నుండి 1 స్పూన్ పంచదారను పరీక్ష నాళికలో తీసుకోవాలి. గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్రావకంను నమూనాకు కలిపి చర్యను గమనించాలి. కల్తీ జరిగినట్లయితే నమూనా నుండి పొగలు వస్తాయి. నమూనాకు కొంత నీటిని కలపాలి. ఎర్ర లిట్మస్ కాగితాన్ని పరీక్ష నాళికలో ముంచాలి. కల్తీ నమూనాలోని లిట్మస్ కాగితం నీలం రంగుకి మారుతుంది. స్వచ్ఛమైన నమూనాలో రంగు మారదు. వంట నూనెలో జరిగే కల్తీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంట నూనె బ్రహ్మజముడి నూనెతో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి నమూనాను 1 పరీక్ష నాళికలో తీసుకోవాలి. నైట్రిక్ ఆమ్ల ద్రావకమును నమూనా కలిపి జాగ్రత్తగా కలపాలి. ద్రావకపు పొరల్లో ఎరుపు లేదా మట్టి రంగు వస్తే ఆ నమూనాలో కల్తీ జరిగినట్లు, రంగు లేనట్లయితే కల్తీ లేనట్లే. కందిపప్పులో జరిగే కల్తీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కందిపప్పు సాధారణంగా కేసరి పప్పును కలుపుతారు. దీన్ని పరీక్షించడానికి నమూనాను 1 పరీక్ష నాళికలోకి తీసుకోవాలి. 5 మిల్లీలీటర్ల గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావకమును నమూనాకి కలపాలి. నమూనాను 15 నిమిషాల తర్వాత పరీక్షించాలి. నమూనాలో గులాబీ రంగు కనిపిస్తే అందులో కల్తీ జరిగినట్లు, రంగు మారకపోతే కల్తీ జరగనట్లు. మిరియాలలో జరిగే కల్తీ గురించి తెలుసుకుందాం. మిరియాలలో బొప్పాయి విత్తనాలు కలిపి కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి బీకర్ తీసుకొని దానిలో నీరు పోయాలి. నమూనాను బీకర్లో వేయాలి. మిరియాలు నీళ్లలో మునుగుతాయి. బొప్పాయి విత్తనాలు నీళ్లపై తేలుతాయి. నీళ్లపై తేలిన విత్తనాలు గల నమూనాలో కల్తీ జరిగినట్లే. ఆవాలలో జరిగే కల్తీ గురించి తెలుసుకుందాం. ఆవాలను సాధారణంగా బ్రహ్మజోడు విత్తనాలతో కలిపి కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి ఒక బీకర్ను తీసుకొని నమూనాను బీకర్లో వేసి నీటిని కలపాలి. కల్తీ జరిగిన నమూనాలోని బ్రహ్మజోడు విత్తనాలు నీటిపై తేలుతాయి. ఆవాలు మునుగుతాయి. కల్తీ జరిగిన నమూనాలోని ఆవాలు నీళ్లలో మునుగుతాయి. కొబ్బరి నూనెలో జరిగే కల్తీ గురించి తెలుసుకుందాం. కొబ్బరి నూనెలో సాధారణంగా ఖనిజ నూనె కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి నమూనాను గిన్నెలో తీసుకుని రిఫ్రిజిరేటర్లో అరగంట ఉంచి తీసి చూడాలి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె గడ్డ కడుతుంది. కల్తీ జరిగిన కొబ్బరి నూనె గడ్డ కట్టదు. ఇంగువ పొడిలో జరిగే కల్తీ గురించి తెలుసుకుందాం. ఇంగువ పొడిని సాధారణంగా చాక్ పొడితో కలిపి కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి బీకర్ తీసుకొని ఇంగువ పొడి నమూనాను అందులో వేయాలి. కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్రావకమును ఆ నమూనాలో కలపాలి. ఇంగువ పొడి బీకర్లోని ద్రావకంలో తేలుతుంది. కల్తీ జరిగిన పొడిలో నుండి పొగలు వస్తాయి. స్వచ్ఛమైన పొడి నుండి ఎటువంటి పొగలు రావు. గోధుమ పిండిలో జరిగే కల్తీ గురించి తెలుసుకుందాం. సాధారణంగా గంజి పొడిని గోధుమ పిండితో కలిపి కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి ఒక చెంచా గోధుమ పిండిని పరీక్ష నాళికలో తీసుకోవాలి. అయోడిన్ ద్రావకమును నమూనాకు కలపాలి. ద్రావకము నీలం రంగుకు మారినట్లయితే కల్తీ జరిగినట్లే. కల్తీ లేని నమూనాలో ద్రావకము రంగు మారదు. పాలలో జరిగే కల్తీ గురించి తెలుసుకుందాం. పాలను సాధారణంగా గంజిపొడితో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి 5 మిల్లీలీటర్ల పాలను ఒక పరీక్ష నాళికలో తీసుకోవాలి. పట్టుకారు సాయంతో పరీక్ష నాళికను పట్టుకొని పాలను వేడి చేయాలి. కొన్ని చుక్కల అయోడిన్ ద్రావకము నమూనాకు కలపాలి. పాలలో కల్తీ ఉంటే అందులో నీలం రంగు కనిపిస్తుంది. కల్తీ లేకపోతే పాల రంగు మారదు. యాలకుల్లో జరిగే కల్తీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పెద్ద యాలకులను చిన్న యాలకులతో కల్తీ చేస్తారు. యాలకుల నుండి నూనెను వేరు చేయటం ద్వారా కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి నమూనా యాలకులు ఒక వాచ్ గ్లాస్ లో తీసుకోవాలి. పరిశీలన ద్వారా చిన్న యాలకులను వేరు చేయాలి. పెద్ద యాలకులు నున్నగా లావుగా ముడతలు లేకుండా ఉంటాయి. చిన్న యాలకులు పగులు వచ్చి ఎండిపోయినట్లుంటాయి. పసుపు పొడిలో జరిగే కల్తీ గురించి తెలుసుకుందాం. పసుపు పొడి సాధారణంగా మెటానిల్ ఎల్లో కలిపి కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి నమూనాను పరీక్ష నాళికలో తీసుకుని నీటిని కలపాలి. గాఢమైన పసుపు రంగు ఏర్పడితే నమూనాలో మెటానిల్ ఎల్లోతో కల్తీ చేసినట్లు తెలుస్తుంది. తేలికైన పసుపు రంగు కల్తీ లేనట్లు సూచిస్తుంది. ధనియాల పొడిలో జరిగే కల్తీ గురించి తెలుసుకుందాం. ధనియాల పొడిని సాధారణంగా రంపపు పొట్టుతో కల్తీ చేస్తారు. దీన్ని పరీక్షించడానికి నమూనాను ఒక బీకర్లోని నీటిలో వేయాలి. ధనియాల పొడి నీటిలో మునుగుతుంది. కల్తీ ఉంటే రంపపు పొట్టు నీటిపై తేలుతుంది. పండ్లలో జరిగే కల్తీ గురించి తెలుసుకుందాం. మామిడి, అరటి పండ్లను ప్రత్యేక రసాయనాలతో మగ్గబెడతారు. ఈ రసాయనాలు ఉపయోగించడం వల్ల ఆ పండ్ల పైపొర రంగు మారుతుంది, కానీ లోపల మాత్రం పచ్చిదనం అలాగే ఉంటుంది. మిఠాయిల కల్తీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో పరిమిత స్థాయిలో రంగు వేయాల్సి ఉంటుంది. కిలో పరిమాణానికి 10 మిల్లీగ్రాముల రంగు వేయాలి. చాలా వరకు ఈ ప్రమాణాలు పాటించరు. కొన్ని మిఠాయి దుకాణాల్లో నిషేధిత మెటానిల్ పసుపు రంగును జిలేబీల కోసం, రోడోమిన్ బి పింక్ రంగును పీచ్ మిఠాయిలకు వాడుతుంటారు. చికోరీ గింజల్ని కాఫీ గింజలతో కలిపి చౌకైన కాఫీ పొడిని తయారు చేయడం, ఆహార పదార్థాల్లో కలిపే కృత్రిమ రంగులు కలిపి ఆకర్షణీయంగా చేయడం, నీరు చేర్చి పాలు మరియు సారాయి మొదలైన వాటిని పల్చగా తయారు చేయడం, చెరుకు రసం మొదలైనవి తేనెలో కలపడం, వీటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు. కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటుంది. కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో కొత్తిమీర రైస్ తయారీ విధానం ఏంటో తెలుసుకుందామా? శ్రోతలు, పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. కొత్తిమీర రైస్ తయారీకి కావలసిన పదార్థాలు: కొత్తిమీర కట్టలు 3, బియ్యం 1/2 కిలో, జీలకర్ర ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 6, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ గుళ్ళు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మీ అందరి కోసం మరోసారి: కొత్తిమీర కట్టలు 3, బియ్యం 1/2 కిలో, జీలకర్ర ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 6, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ గుళ్ళు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. తయారీ విధానం: ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద కళాయి ఉంచి నూనె కాగిన తర్వాత కొత్తిమీర వేయించి దానిలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయల ముక్కలు, అల్లం ముక్కలు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తరువాత పసుపు, ఉప్పు, వండి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలియబెట్టాలి. ఇంకేముంది, కొత్తిమీర రైస్ రెడీ. విన్నారు కదండి కొత్తిమీర రైస్ తయారీ విధానం. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద కళాయి ఉంచి నూనె కాగిన తర్వాత కొత్తిమీర వేయించి దానిలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయల ముక్కలు, అల్లం ముక్కలు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తరువాత పసుపు, ఉప్పు, వండి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలియబెట్టాలి. ఇంకేముంది, కొత్తిమీర రైస్ రెడీ. విన్నారు కదండి కొత్తిమీర రైస్ తయారీ విధానం. కొత్తిమీర రైస్ లోని పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు. పోషక విలువలు: 100 గ్రాముల కొత్తిమీరలో విటమిన్ ఏ 2.2%, విటమిన్ ఇ 2.5%, ఐరన్ 1.7 మిల్లీగ్రాములు, కాల్షియం 67 మిల్లీగ్రాములు, ఫాలిక్ యాసిడ్ 62 మిల్లీగ్రాములు. కొత్తిమీర రైస్ లోని ఆరోగ్య లాభాలు: కొత్తిమీరలో పీచు, మాంగనీస్, ఐరన్ మరియు మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తాయి. అవే కాకుండా కొత్తిమీరలో విటమిన్ సి, విటమిన్ కే మరియు ప్రోటీన్లు కూడా అధికమే. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, థైమిన్ ఇవన్నీ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తహీనత నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా ఎముకలను దృఢంగా ఉంచుతుంది. విన్నారు కదండి కొత్తిమీర రైస్ పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు. మరెందుకు ఆలస్యం? ఎంతో రుచికరమైన కొత్తిమీర రైస్ ని చకచకా చేసుకుని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: బియ్యపు పురుగు గుడ్డు నుండి రెక్కల పురుగు బయటకు రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఏ 40 రోజులు, బి 30 రోజులు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ 40 రోజులు. గత వారం రెండవ ప్రశ్న: ఎకరానికి ఎన్ని ట్రైకో కార్డులను ఉపయోగించాలి? ఏ 3, బి 4. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి 4. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు వివేక్ కుమార్ కనపర్తి, డాక్టర్ స్వరూప దోమల్గూడ, ఎన్వి చలపతిరావు దిల్షుక్ నగర్, ఎల్ శ్రీధర్ గంభీరావుపేట. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సమాధానాలు పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానాలు పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: ఖరీఫ్ కంది సాగులో ఎల్ఆర్జి 41 రకం యొక్క పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది? ఏ 180 రోజులు, బి 130 రోజులు. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి: ఖరీఫ్ కంది సాగులో ఎల్ఆర్జి 41 రకం యొక్క పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది? ఏ 180 రోజులు, బి 130 రోజులు. ఈ వారం రెండో ప్రశ్న: కంది జొన్న అంతర పంటగా వేసినప్పుడు విత్తన మోతాదు ఎంత నిష్పత్తిలో వేయాలి? ఏ 1:7, బి 1:2. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి: కంది జొన్న అంతర పంటగా వేసినప్పుడు విత్తన మోతాదు ఎంత నిష్పత్తిలో వేయాలి? ఏ 1:7, బి 1:2. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి SMS చేయగలరు. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.